Sama stasyon Magelang Santo. Sila Kesava సన్నిధానంలో సరిగ్గా పాఠ్యం నుంచి మొదలు పెట్టుకుని ఏకాదశి, ఏకాదశి అంటే 11 అర్థం అన్నమాట. 11 రోజులు కార్యక్రమంలో ఒకప్పుడు అడుగు పెట్టాం, ఊళ్ళో అడుగు పెట్టాక అప్పుడే 11 రోజులు అన్నమాట. సాధ్యంగా ఎక్కడికెళ్ళినా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అని మొట్టమొదట గణపతికి ఆదో పూజ్యో గణాధిప అన్నారు కనుక ఆయన నమస్కరిస్తాం. నిజంగా ఆ నమస్కారం పుచ్చుకున్నందుకైనా ఈ 11 రోజులు కూడా నిర్విఘ్నంగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా రక్షిస్తూనే వచ్చాడు. అసలు ఒక రహస్యం ఉంది, సత్సంకల్పంతో పరమాత్మని నమ్మి ఒక పనిలో గడుగు పెడితే ఎక్కడ విఘ్నం ఉండదు. నమ్మకం ఉండాలి, సంకల్పం బాగుండాలి, దాంతోపాటు అందులో ఉన్న ప్రతి వ్యక్తి మనస్సు కూడా నిష్కల్మషమై ఉండాలి. అందులో ఇవాళ ఒక ప్రత్యేకత ఉంది, ఏకాదశి. ఏకాదశి అనే ఒక శబ్దం వింటే చాలు, పద్మపురాణంలో ఏకాదశి అనే శబ్దం వినండి అన్నాడు. వింటే ఏమిటి లాగా, పిసుపాటి చిదంబర శాస్త్రి గారని పద్మపురాణాన్ని తెలుగులో అనువాదం చేశారు 1955. ఆ తర్వాత 2 ఏళ్ళకే చచ్చిపోయాడు ఆయన. చిదంబర శాస్త్రి గారు చాలా గొప్ప పండితుడు, అవధాని కూడా. ఆయన పద్మపురాణంలో ఏకాదశి మహిమని అనువాదం చేస్తూ సంస్కృతం నుంచి, ఏకాదశి అను శబ్దం వాకర్ణించినను చాలు అత్యంత భయ వ్యాకులిత చిత్తులగుచును ఆ కడపును రాకయుందురంతకుని భటుల్ అన్నాడు. ఏకాదశి అనే ఒక శబ్దం వింటే చాలట, భయంతో కంపించిపోతారు కొంతమంది. ఎవరంటే యమకింకరులు. యమకింకరులు ఒడిగిపోయి అసలు ఆ మనిషి జోలికి రాదు. ఏకాదశి అనే శబ్దం వింటేనే అంత కంపించిపోతున్నారంటే వ్రతం చేస్తే ఇంకెంత భయపడతారో ఆలోచించండి. ఏకాదశి అంత గొప్పది కనుక అంబరీషుడు లాంటి మహానుభావులు, నిరంతర హరిస్మరణ పరాయణులు ఎట్టి పరిస్థితుల్లో ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారట. ఉపవాసం ఉండడం కష్టమైన భీముడు కూడా తన శక్తిని అనుసరించి ఏకాదశి నాడు పూర్వం కేదారేశ్వర సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు. ఈ ఏకాదశి నాడు వీలుంటే ఉపవాసం లేదా హరిస్మరణ. హరిస్మరణ అనే శబ్దానికి మానవుని పాపాలను హరించే భగవన్నామస్మరణ. హరిహి అంటే సింహం. హరిహి సర్వపాపాన్ని హరతీతి హరిహి. మనం చేసే పాపాలన్నీ వాక్కుతో కానీ, మనస్సుతో కానీ, శరీరంతో కానీ ఏ పాపం చేస్తున్నామో మనకేం తెలుసు, తెలుసో తెలియకో చేస్తూనే ఉన్నాం. ఇల్లు తుడిస్తే అదో పాపం అన్నాడు. దానికి మార్జనము అని పేరు. ఏదో ఈ వాకిలు తుడిచాం చెత్త, ఆ తుడుస్తున్నప్పుడు చీమలు చచ్చిపోవచ్చు, దోమలు చచ్చిపోవచ్చు, బొద్దింకలు చచ్చిపోవచ్చు. మనం నడుస్తూ ఉంటే కాళ్ళ కింద పడి ఏమి చచ్చిపోతున్నాయో తెలియదు. తింటూ ఉంటే ఏమి మన వల్ల ఎవరికి ఏ హాని జరుగుతుందో తెలియదు. మాట్లాడితే ఎవరికి ఒక్కొక్కసారి మన మాట వల్ల హాని వస్తుందో తెలియదు. ఒక్కోసారి సాధారణంగా మాట్లాడడం అనుకుంటాడట, ఈ మాట వల్ల ఒక్కొక్కడికి భోజనం పోవచ్చు, అది కూడా పాపమే అన్నాడు. అందుకే తెలిసి కానీ తెలియక కానీ వాక్కుతో, మనస్సుతో, శరీరంతో చేసే సకల పాపాలు తొలగాలి. ఆ తొలగించడానికి ఏకాదశి అనే వ్రతాన్ని ఆచరించండి. ఆ వ్రతాచరణ సమయంలో హరిస్మరణ చెయ్యండి. ఈ పాపాలను అది హరిస్తుంది. అందుకని ఆయన హరి అన్నారు. మహానుభావులు ఎంతోమంది సర్వకాల సర్వావస్థలలో హరిస్మరణ చేశారు. ప్రత్యేకంగా కలియుగానికి అది ఇంకా ఎక్కువ మోక్షం ఇస్తుంది. కలౌ స్మరణాత్ ముక్తి. స్మరణాత్ స్మరించడం వల్ల కలవు కలియుగమునందు ముక్తి, మోక్షం లభిస్తుంది. కలియుగంలో సులభోపాయం సంకీర్తన. భాగవతం 10 రకాల మహాద్భుతమైన దివ్య కథలను ఇచ్చింది మనకి. ఆ దశ కథలు దశ పాపాలను హరిస్తాయి. అందులో ప్రహ్లాద చరిత్రలో నవవిధ భక్తుల గురించి చెప్పాడు ఆయన. వాళ్ళ నాన్నగారితోటి నీకేమిట్రా సుఖంగా ఉందనుకుంటున్నావు అని అడిగాడు హిరణ్యకశిపుడు. నీకు ఏది కుశలం, నీకేది లాభం అనుకుంటున్నావో చెప్పమంటే, నా దృష్టిలో మానవుడికి లాభం చేకూర్చేది 9 రకాల భక్తి మార్గాలు అన్నాడు. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇది ఆయన అన్నది. దాన్నే పోతరగ తెలుగులో భాగవతంలో ప్రహ్లాద చరిత్రలు అనువాదం చేస్తూ తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనమున్, సేవయు ఆత్మలో ఎడుకయున్, సంకీర్తనల్ చింతనంబను ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి. సర్వాత్మున్ హరిన్నమ్మి, వాడు అంతటా ఉన్నట్ట. ఈ అండంలో కొసం వెలుపు అనమాట. ఏదో హరి అంటే అక్కడ ఉన్నాడు, ఒక్క చోట మాత్రమే ఉన్నాడు నాకు, అంతటా నిండి ఉన్నాడు, వాడు లేని చోట లేడు. అటువంటి హరిని తను హృత్ భాష, తను అంటే శరీరం, శరీరంతో హరిని నమ్ము, మాటతో హరిని తలుచుకో. ఇప్పుడు ఉదాహరణకి మీరంతా గుళ్ళోకి వచ్చారు అంటే మీ శరీరం ఇక్కడికి వచ్చింది, ఇది మొదటిదన్నమాట. రెండవది ఏమిటి, శరీరం వచ్చినా మనస్సు రాకపోతే ఉపయోగం లేదు. వచ్చేటప్పుడు ఇంటికి తలుపేశారో లేదో, ఇంట్లో పిల్లలు వదిలించారు, డాక్టర్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో, లేక వచ్చే రాగానే అన్నం వండవల్ల వండుతుందో లేదో, ఈ ఆలోచన అక్కడ ఉండకూడదు, ఇక్కడే ఉండాలి. కాబట్టి ముందు శరీరమే కాకుండా బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అన్నట్టు కాకుండా మైండ్ కూడా ఇక్కడే ఉండాలి. అందుకని ఏమన్నాడు, తరు తర్వాత హృత్ అన్నాడు. ఇంకా మూడవది వాక్కుతో మాట్లాడితే వీలున్నంత వరకు నారాయణ, వాసుదేవ, పరంధవ, పరమేశ్వర, పురుషోత్తమ ఇలా స్మరించాలి. ఈ మూడింటినే త్రికరణ శుద్ధి అన్నారు. మరో వాక్కాయ కర్మలని త్రికరణ శుద్ధి. ఈ తను హృద్భాషలతో ముందుగా సఖ్యం, ఆయనతో స్నేహం చెయ్యి. రెండవది శ్రవణమున్, విను. మూడవది దాసత్వమున్, ఆయనకి దాస్యం చెయ్యి. వందనం, నమస్కారం చెయ్యి. అర్చనం, పూజనం చెయ్యి, పూజించాయని. సేవ తర్వాత సేవ చెయ్యి. ఆత్మలో ఎరుకయున్, నీ మనస్సులో భగవంతుడు అంతటా ఉన్నాడని ఒక జ్ఞానంతో గ్రహించు, ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించు. సంకీర్తన, ఇదో పాటలు పాడటం చెయ్యి అప్పుడప్పుడైనా సరే. ఇంకా లోపల లోపలే ఆయన గురించి ఆలోచించు, అసలు భగవంతుడు అంటే ఎవడు, నేనేమంటే ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి. ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి, సజ్జనుడైయుండుట భద్రమంచు తల్లతున్, సత్యం బుదైత్యోత్తమ. ఈ తొమ్మిది భక్తి మార్గాలతో అంతటా వ్యాపించి అంతటా నిండి ఉన్న శ్రీ మహావిష్ణువుని తలచుకోవడమే మనకి శుభము కలిగిస్తుందని భావించు. మనకి ఏది శుభం అంటే ఈ తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుడిని నమ్మడం, నువ్వు మంచిగా ఉండడం, నీ వల్ల ఎవరికి అపకారం లేకుండా చూసుకో. మనం ఎంత గింజుకున్నా మన వల్ల అపకారం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడికి. ఏమో ఎవరి దగ్గర నువ్వు ఎవరి దగ్గర తిండి లాగేమో, లేక ఎవరి కాళ్ళ కింద ఏమి లాగేసామో తెలియదు మనకి. మనం మంచివాడు అనుకున్నా మనకి తెలియకుండా కూడా చెయ్యొచ్చు. అందుకని సాక్ష్యమైనంత వరకు సజ్జనుడై ఉండు, ఇది నీకు శుభము అన్నాడు. ఇందులోనే పెద్ద అనుమానం, చెప్పడం తేలికే. మొట్టమొదటి ఏమన్నాడు, సఖ్యం చెయ్యి, ఆయనతో స్నేహం చేయడం అంటే ఎలాగా. అర్జునుడి కంటే స్నేహం చేశాడు మనిషి రూపంలో, కృష్ణుడి రూపంలో. లక్ష్మణాదులందరికీ రాముడి రూపంలో స్నేహంతో కనపడ్డాడు. వామన అవతారంలో కొంతమందితో స్నేహం చేశాడు. కానీ ఇవాళ కలియుగంలో ఆయన వచ్చి నీ ఎదురుకుండా నేనే నీకు వెంకటేశ్వరుడు అని చెప్పినా నువ్వు రావలేవు, ఎలా మరి స్నేహం చేయటం అంటే దానికి ఒక టెక్నిక్ చెప్పారు. ఆలయంలో నువ్వు ఏదో ఒక సేవ చేయడానికి వెళ్ళావనుకో, అందులో ఉన్న మంచివాళ్ళతో స్నేహం చేయటం, వాడు మంచివాడు అన్నాడు, కంత్రివాడితో వద్దన్నాడు. నేను చెప్పింది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పనికి వాళ్ళని కబుర్లు చెప్పేవాళ్ళతో స్నేహం చేయవు, మంచి మాటలు చెప్పేవాళ్ళు, సాధ్యమైన తరపు ఇతరులలో లోపం కాకుండా వాళ్ళలో మంచి వెతికేవాళ్ళు. వీళ్ళందరూ విష్ణు స్వరూపాలు. కలౌ విష్ణు కుత్ర అస్థి, కలియుగంలో విష్ణువు ఎక్కడున్నాడు అనే ప్రశ్నకి కలియుగంలో ఆలయంలో సాధ్యమైనంత వరకు దేవ సంబంధమైన మాటలు మాట్లాడేవాడు, ఇతరులకు ఉపకారం చేయడానికి మాట్లాడే వాళ్ళల్లో ఉన్నాడు. వాళ్ళతో స్నేహం చేస్తే ఆయనతో చేసినట్టే స్నేహం. రెండవది ఆయన భక్తులు ఉంటారుగా వాళ్లతో స్నేహించి, భక్తులతో స్నేహించి కూడా పరమాత్మతో స్నేహమే. విగ్రహంతో ఈ విగ్రహాన్ని నిర్వహించే వారితో, భక్తులతో, మహాత్ములతో, అన్నదానాలు వంటి మంచి మంచి దానాలు చేసేవాళ్ళందరూ విష్ణు స్వరూపాలంటే అన్నం బ్రహ్మేతి బిజానాత్తని ఉపనిషత్ వాక్యం. కాబట్టి అన్నమే పరబ్రహ్మం. ఈ అన్నం 10 మందికి పెట్టేవాడు విష్ణు స్వరూపుడు. అందుకే అవని చెప్పాడు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాన్ అన్న సంభవ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రత్యేకంగా అన్నం గురించి నొక్కి చెప్పాడు. ఆ అన్నదానం చేయడానికి పూనుకున్న ప్రతి వ్యక్తి నేనే, కాబట్టి వాళ్ళతో స్నేహించి అదే సఖ్యం. రెండవది శ్రవణం. ఇప్పుడు మీరు ఎలాగో 9వ రోజు 11వ రోజు కూడా పురాణం చెప్తూనే ఉన్నారు, ఆయన కథలు భక్తితో వినండి, ఆయన నామం వినండి, ఇది శ్రవణం. వీలున్నంత వరకు చెట్ట వినకండి, ఈ చెవితో చెట్ట వదిలి ఈ చెవితో మంచి విను. సో చెడ్డ వింటే ఎంత నష్టమో తెలుసిన, నోటితో చెడ్డ అనడం వినడం ఈ రెండు చేసిన దానికంటే ఎక్కువ పాపంట, లేని కోరుకోవడం. యమస్మృతి అని ఒక స్మృతి ఉంది, అందులో ఏం చెప్పారో తెలుసిన, ఎవడు కూడా మనం ఎలా నడుచుకోవాలో ఒక సిద్ధాంతం రాశాడు. మనుస్మృతి, పరాశర స్మృతి ఇలాంటి స్మృతుల్లాగే యమస్మృతి కూడా ఒకటి ఉన్నది. పూర్వం ఒకప్పుడు భూలోకంలో ఒక ఆయన తద్దినం పెట్టాలనుకుంటుంది. ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళవలసిన పవిత్ర కథ. తద్దినం మిగతా పెళ్ళిళ్ళ కంటే జాగ్రత్తగా పెట్టాలి. పెళ్ళిళ్ళలో తూతూ మంత్రంగా లాగేసిన ఏం దోషం లేదు. మా అయితే విడాకులు పుచ్చుకుంటారు, అంతకు చేయలేదు, అది అలాగో కామన్ అయిపోయింది కనుక. కానీ తద్దినం అలాగే చాలా జాగ్రత్తగా పెట్టకపోతే పితృదేవతల అనుగ్రహం లభించదు. అందుకని మంచి పురోహితులు ఉండాలి, భోక్తలు భోజనానికి వచ్చేవాళ్ళు మొత్తం 3 ఉండాలి, కనీసం 2 పెడుతున్నాం, 2 ఒకటి విశ్వ దేవతా స్థానం, ఒకటి పితృదేవతలు. అంటే చచ్చిపోయిన తల్లిదండ్రుల యొక్క స్థానం పితృదేవతా స్థానం. వాళ్ళంతా మన తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారా, వాళ్ళకే తద్దినం పెట్టారా అని కొంత పిచ్చ ప్రశ్న వేస్తారు కొంతమంది. వాళ్ళు ఈ పాటికే పుట్టి ఉండొచ్చు కదా, లేదా వాళ్ళు మోక్షానికి వెళ్ళి ఉండొచ్చు కదా, ఇంకా ఎందుకు వాళ్ళకి పిండం పెట్టడం, నువ్వు పెట్టేది వాళ్ళకు కాదు. వాళ్ళని తలుచుకుని పితృలోకంలో ఉన్నారు, యమలోకంలో యమధర్మరాజు గారి సంయమని పురానికి పక్కనే ఉంది పితృలోకం అని. అందులో కొంతమంది దేవతలు ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. వీళ్ళకి మనం పెడుతున్నాం ఏది, తండ్రి చచ్చిపోతే తండ్రి పేరు మీదో, తాత అయితే తాత పేరు మీదో, అమ్మ అయితే అమ్మ పేరు మీదో. వాళ్ళు సంతోషిస్తే వంశం బాగుంటుంది, పిల్లలు బాగుండాలంటే వాళ్ళు సంతోషించాలి. అస్సలు సంతానం కలగట్లేదంటే వాళ్ళకి సంతోషం కలగలేదని అర్థం అన్నమాట. కాబట్టి మనం పెట్టేది ఈ తల్లిదండ్రులు ఎప్పుడో వాళ్ళు మోక్షం పొందినా జన్మెత్తినా వీరి పేరు మీదుగా మనం ఒక్కొక్కటి పేరు మీదుగా డొనేషన్ ఎలా ఇస్తున్నాం, అలాగని వాడు ఇది డొనేషన్ వాడకి ఆహా. అందుకని చక్కగా పితృకార్యం పెట్టాలి. ఆ పితృ దేవస్థానంలో కూర్చునేవాడు ఒకడు ఉండాలి. విశ్వే దేవతలను ఉంటారు మహానుభావులు, వాళ్ళ స్థానంలో ఒకండి ఇద్దరినన్నా కూర్చోబెట్టాలి. ఈ ఇద్దరిలో యతి కనుక దొరికితే, సన్యాసికి భోజనం పెట్టగలిగితే, సాధారణంగా బాగోటి వాడు తద్దినం భోజనానికి పొరపాటు కూడా వెళ్ళారు. ఒక పీఠాధిపతి భోజనం చేస్తే ఇక ఆ తద్దినం అద్భుతం, కానీ వీడెందుకు వెళ్తాడు, వీడి తపశ్శక్తి కొంత ధార పోసేయాలి ఇంత భోజనానికి, ఇంత కందపూరం భోజనానికి చేమదొంపలకి, అందుకని వీడు వెళ్ళడు. అలా వెడితే అదృష్టమే. అందుకని ఒక ఆయన తన తండ్రికి పితృకార్యం పెట్టడానికని ఆ ఊళ్ళోకి ఎవరో ఎతిగా వస్తే, అయ్యా మీరు సన్యాసులు, ఎతి భోజనానికి రావడం అదృష్టం, ఈ ఒక్కసారికి మీ తపస్శక్తి మా కోసం ధారపోయండి, ఎల్లుండి మా ఇంట తద్దినం రండి అన్నాడు. సరే ఇతని భక్తికి కాదనలేక సర్లే వస్తాను అన్నాడు. మహానుభావుడు మండల మిశ్రుడని శంకరాచార్యుల వారికి శిష్యుడు అయిపోయిన తర్వాత తెలుసు కదా మీకు. మరి ఆయనే జైమిని వ్యాసుడిని పిలిచి భోజనం పెట్టాడు తద్దినానికి, ఇద్దరు ఏకంగా, ఎక్కడ జైమిని ఎక్కడ వ్యాసుడు. అప్పుడు శంకరుడు లోపలికి వెళ్ళాడు, తిట్టాడు ఆయన, తద్దినం పెడుతుంటే చూడకూడదు కదా అని. అప్పుడు వ్యాసుడు, ఈయన చాలా గొప్పవాడు, ఈయన కూడా భోజనానికి భక్తగా కూర్చోబెట్టంటే నువ్వు భక్తగా కూర్చో అన్నాడు. నువ్వు వాదోపవాదం చేస్తానంటేనే నేను భోజనానికి కూర్చుంటానన్నాడు. అయితే తద్దినం అయ్యాక వాదోపవాదాలు చేస్తానన్నాడు. చేశాక ఓడిపోయి సురేశ్వరాచార్యుడు అనే పేరుతో శిష్యుడు అయిపోయాడు తర్వాత, అది వేరే విషయం. అందువల్ల ఎప్పుడు కూడా ఎతులు దొరకడం అదృష్టం అన్నమాట. ఆ యతీశ్వరుడు ఒప్పుకున్నాడు. ఇక ఆనందంతో అయిన వంటకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి తద్దినానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. దోసకాయ, ఉల్లిపాయ, ఆనపకాయ, ఇంగువ, ఇవి పొరపాటు కూడా తద్దినంలో వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆనుపగము ఇంగువ అలసందీయలు దోస పలాండువు పలాండు అంటే ఉల్లిపాయ అన్నమాట. ఈ ప్రత్యక్ష సార మసూరములు అంటే ఏమంటో తెలుసిన, ఉప్పుని విస్తట్లో వేస్తాం భోజనంలో అన్ని వడ్డించాక ఆ ఉప్పు కూడా వేస్తే తగ్గితే నంచుకుంటాడు కలుపుకుంటాడు పచ్చట్లో. ఒక్క తగ్గినలో మాత్రం ఆకులు అలా ఉప్పు ఇవ్వకూడదు, ఎక్కువ తక్కువ తెచ్చినట్టు తినాల్సింది. ఇంకా రుచి కూడా చూడకూడదు ఆడవాడు, సగం చూసి పులిహార చేసి లోపే సగం పులిహార చేసేది ఒకవేళ ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా, ఈ కారం ఉప్పు 4 కేజీలు పులిహార 2 కేజీలు ఇవిడికే సరిపోయింది రుచికి. అందుకే కొంచెం దట్టంగా ఉండేది అది, తర్వాత తెలిసింది అది. మొత్తం మీద అలాంటివి చూడకూడదు ఆ ఒక్కరోజు మాత్రం అన్నమాట. ఇన్ని నియమాలు అందుకని అన్ని ఏర్పాట్లు చేసి ఆఖరి పెరుగు మాత్రం చిక్కని చక్కని పెరుగు మేగడ పెరుగు తెప్పించడం కోసం ఆ ఊళ్ళో ఉన్న గొల్లవాడిని మంచి పెరుగు తెమ్మంటే అలాగే బాబయ్య అంది, ఎంత అడిగితే అంత ఇస్తాను కమ్మని పెరుగు పులుపు లేని పెరుగు తీసుకురా అనగా అంది. సరే తద్దినం వచ్చింది, అన్ని ఏర్పాట్లు అయ్యి ఎతిగాలు కూడా భోజనానికి వచ్చాడు, ఇంకొక ఆయన కూడా వచ్చాడు. ఇప్పుడు ఈ గొల్లవాడ పెరుగు పట్టుకొస్తుంది. పూర్వం ఏం చేసేవారంటే నెత్తి మీద కొండ పెట్టి తీసుకొచ్చేవారు, ఆ కొండకు పోయి ఒక గుడ్డ మూతి కట్టేవారు వాసిన గుడ్డ అని. తీరా కర్మయోగం వల్ల ఆ పూట వాసిన గట్టు గాలికి ఎగిరిపోయింది ఆ గుడ్డ. సరిగ్గా అదే సమయానికి నల్ల తాచుపాముని గద్ద ఎత్తుకుపోతుంది. ఆ గద్ద తగ్గిపోతుంటే పాము తట్టుకోలేక విషం కక్కింది. ఈ విషం గుడ్డ చెదిరిపోయిన పెరుగు గుడ్డలో సూటిగా పడింది, అది ఎవరికీ తెలియదు. మొత్తం మీద పెరుగు విషపూరితం అయిపోయింది, నల్ల తాచుపాము విషం. ఈ పెరుగు పట్టుకొచ్చి ఇచ్చింది, ఆయన డబ్బులు ఇచ్చి పంపేశాడు. ఇక ఈ ఎతిగారు కూర్చోబెట్టి భోజనం పెట్టారు. ఎతిగారు అన్నీ తిన్నాకనే పట్రా గడ్డ పెరుగు అన్నాడు, ఈ గడ్డ పెరుగు వేశారు. ఈయన మట్టి గడ్డలో కలిసిపోతున్నాడు తిరిగి బాబు ఆయనకి. అందులో గడ్డ పెరుగు మంచి రుచిగా ఉందేమో మేగడ మేగడ పిచ్చి ఉంటుంది కొంతమందికి, అందుకని అది మేగడంతా నాకే అన్నాడు వేసేసాడు. ఆ పూట కర్మయోగం ఏమిటంటే అసలే విషం లోపల పెడితే ప్రమాదం అంటే కొంచెం నోరు పూసింది ఆ ఎతికి, నోట్లో పుండు ఉంటే విషం ఇంకా తొందరగా ఎక్కేస్తుంది. డాక్టర్ని అడిగితే బాగా చెప్తారు, ఎక్కడైనా పుండున్న చోట విషం పెడితే ఇంకా ఎలా ఉంటుంది, ఆ పుండు దెబ్బకి విషం లోపల గడిపోయి డామ్మ చచ్చిపోయాడు, ఆ దిశపాటు చచ్చిపోయాడు అదికి. దాంతో రెండో వాడికి అన్నం తింటున్న వాడికి హడలు వచ్చి ఏంటో చచ్చిపోయాడు చూడండి అన్నారు. వాడికి ఏమో తెలియదో తెలియలేదుగా పెరుగన్న వాడు తినలేదు, ఈ కంగారులో లేదు చూసింది. ఎవరికి పెరుగులో విషం ఉంటుందని ఏమో ఉంటుంది, ఏదో హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, ఎతీసేటు గుండెపోటు, అందులో కొవ్వు ఎక్కువ తినేసాడు కొలెస్ట్రాల్ ఉందేమో నెయ్యి వేసుకు తిన్నాడు చచ్చిపోయాడేమో అనుకున్నారు తప్ప ఈ పెరుగులో విషం ఉందని తెలియదు. అయ్యో ఏదో భోక్తగా వచ్చి ఈయనకి శ్రద్ధ పెట్టే స్థితి తెచ్చుకున్నాడు అయితే బాధపడ్డారు, ఆయన సమాధి చేసేసాడు. ఇప్పుడు పెద్ద సమస్య ఒకటి వచ్చింది యముడికి, ఎతిగారు చచ్చిపోవటం విషప్రయోగం వల్ల చచ్చిపోయాడుగా, అది కూడా ఇంట్లో భోజనం వల్ల, అది హత్య కింద లెక్క. ఈ హత్య నేరం ఎవరి మీద మోపాలి, అది మోపేదాకా యముడి గారు ఆ పాప ఎవరు కొడుకు ఇవ్వాల్సిందే, మొత్తం మీద తప్పుందని. యాక్సిడెంట్ అంటే అయ్యాక ఎవడైనా ఇన్సూరెన్స్ వాడైనా కట్టుకోవాలి, యాక్సిడెంట్ చేసిన వాడు ఏగి లేకపోతే ఇంకోడు, మొత్తం మీద డబ్బులు కట్టాల్సిందే కదా షెడ్కి కారుకి. ఇప్పుడు అది పరిస్థితి యముడి. అందుకని ఎతి చచ్చిపోయిన పాపాన్ని చిత్రగుప్తుడు గురించి ఒక పక్కన పెట్టరా, ఎవరికి ఇవ్వడానికి లేదు ప్రస్తుతం, ఎందుకంటే ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు పెద్దవాళ్ళు, అందరూ చచ్చిపోయాక అందరినీ పిలిపించి అప్పుడు విచారణ చేద్దాం అన్నాడు. కొంతకాలానికి పెరుగు పోసిన గొల్లావిడ చచ్చిపోయింది, ఆవిడ చచ్చిపోయిన విచారణ కుదరదు, ఈ బ్రాహ్మణ అన్నం పెట్టినవాడిని పిలవాలి, వీడు చచ్చిదే కాగారు. పాము ఎలాగో ముందే గద్ద పొడి చంపింది కాబట్టి అది చచ్చింది, ఈ పాము చంపిన గ్రద్ద కూడా చచ్చేదాకా ఆగి ఎంతమందిని ఒక్కసారి పిలిచాడు యాత్మలందరినీ, వీళ్ళందరినీ యాతనా శరీరంలో పెట్టి ముందుగా బ్రాహ్మణుడిని పిలిచి, ఏమయ్యా యతీశ్వరుడు నీ వల్ల చచ్చిపోయాడు, నువ్వు ఆయనని భోజనానికి పిలిచి విషంతో కూడిన పెరుగు ఇటు వల్ల చచ్చిపోయాడు కదా, కాబట్టి యతి హత్యా పాపం నువ్వు స్వీకరిస్తావా, నీ వాదన ఏమిటన్నాడు ఇప్పుడు. అయ్యా మీరు చెప్పేదాకా అందులో విషం కలిసిందని నాకేం తెలుసండి, ఏదో కొల్లావిడ పెరుగు తెమ్మన్నారు ఆవిడ తెచ్చింది, ఆవిడ డబ్బులు ఇచ్చేశాను, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి పై నుంచి విషం పడిందని నాకు అర్థమైంది, రామరామ ఆయన ఏదో గుండెపోటు చచ్చిపోయాడు అనుకున్నా తప్ప ఇలా విషం వల్ల అనుకోలేదు, నేను అమాయకుండా నాకేమీ తెలియదు, నన్ను క్షమించండి బాబు అన్నాడు ఆయన, నేను ఎరిగి ఏ తప్పు చేయలేదు మీకు తెలుసు అంటే నిజమే నువ్వు అందరికి ఈ బాధ లేదనే, ఈ పాపం నీకు ఇవ్వడానికి లేదు అని పక్కకి పెట్టాడు ఆయన. ఇప్పుడు గొల్లవాడిని పిలిచాడు, ఏమమ్మా పెరుగు తెచ్చేటప్పుడు వెనక ఉందో చూసుకోవద్దా, మరి విషం అందులో పడింది కదా, ఆ ఎతిని చంపిన పాపం నీది కదా, తీసుకుంటావా పాపం నువ్వు అన్నాడు. ఆవిడ వెర్రికోలదాన్ని చేసిన కంట కట్టేద్దాం అనుకుంటున్నావు, ఆవిడ జాగ్రత్త ఏమనుకుంటున్నావు, నేను మూతి కట్టే ఆ మూతి గాలికి ఎగిరిందని నాకేం తెలుసు, అప్పుడే పాముని గత తన్నుకుపోయితే విషం అందులో పడుతుందని నాకు తెలుసా, నీకు కావాలంటే వీళ్ళ పాముని విషం కక్కిన పాముని క్రాస్ ఎగ్జామిన్ చేసుకో అంది ఆవిడ. పాప ఆవిడకి తప్పేం లేదు, ఆవిడ అమ్మాయి పిల్లలు, ఆవిడేదో మూతి కట్టింది మూడి తెగురుతుంది ఆవిడ తెలుసు, కాబట్టి నీ తప్పు లేదని ఆవిడ పక్కకి గెంటాడు. ఇప్పుడు పాము గారిని పిలిచాడు, ఏం నల్లదాచు పాము గారు మీ సంగతి ఎవరి విషం కక్కేటింది అంటే బాగుంది అయ్యే కూడా నన్ను పట్టుకు నా గత పొడి చంపేస్తుంటే నేనేం చేయను, ఆకాశంలో ఎగురుతూ బాత్ తట్టుకోలేక విషం కక్కకపోతే ఇంకేం కక్కుతాను, కాబట్టి నన్ను పొడిచిన క్రతగారిని అడుగు అనగానే క్రతగారిని పిలిచారు. నీ సంగతి ఏమిటంటే నేనేం చేయాలంటే గరుత్మంతుడు మా అందరికీ నాయకుడు, మా అందరికీ పావులను ఆహారంగా అడిగాడు ఆయన, అప్పటి నుంచి పావులను మేము సేమ్యాలు తిన్నట్టు తింటున్నాం నూడిల్స్ మాకు, ఈ నూడిల్స్ నేను తింటూ ఉంటే అది విషం కక్కితే నా తప్పే ఉంది, కాబట్టి ఈ పావుల్ని ఆహారంగా పుచ్చుకున్న మా గరుత్మంతుడి పిలు అన్నాడు. గరుత్మంతుడి పిలు చేసి నాకు ఎక్కడ ఉంది బాబు, నేను ఏదో చిన్న కేటగిరీలో ఉన్నాను, ఈ ఆయన లెవెలు వేరు, ఇప్పుడు ఏం చేయాలి, చివరికి అందరూ కలిసి వాయుదేవుడు గొట్టెక్కడ కొట్టాడు కాబట్టి ఆయన నిధులు అన్నారు. వాయుదేవుడిని పిలవాలి, ఎంచారంటే ఆయన గాలిలో విసురుతూ ఉంటాడు అది ప్రకృతి. ఇప్పుడు ఈ పాపం ఎవరికి ఎవరో తెలియటం లేదు, గజగజలు అడిపేడి నలుగురి తప్పు లేదు, కానీ పాపం అలాగే ఉంది, ఎవరు కూడా అంటగట్టాలి, ఎవరికి అంటగట్టాలి. ఆ సమయానికి టీం టీం అని వేణ వాయించుకుంటూ మహానుభావుడు నారదుడు వచ్చాడు. అమ్మాయ సమయానికి వెలే దొరికావయ్యా నారద మహర్షి, మా అదృష్టం ఈ తగాదా ఎలాగో తీరట్లేదు నాకు, ఈ యతిహత్యా పాపం ఎవరికి చెందుతుంది అంటామనగానే యమధర్మరాజా దీనికి ఇంత ఆలోచించాలా, వీళ్ళ నలుగురిలో ఎవరిని నువ్వు పరీక్షించి అడిగి తరచి తరచి అడిగినా ఈ తేలవు. భూలోకంలో మానవులు బాగా తెలివినవాడు, వాళ్ళ అందులో తెలుగువాడు మరింత తెలివినవాడు, కాబట్టి భూలోకంలో మానవులకి దీన్ని తోసేయన్నాడు. ఎలాగా భూలోకం అంతా చాటించు, ఇలా ఈ కథ జరిగింది, యతిగారు చచ్చిపోయాడు, ఈ పాపాన్ని ఇందులో అన్నం పెట్టిన వాడిక పెరుగిచ్చిన ఆవిడదా పావుదా గ్రంథదా ఎవరిది, ఈ విషయాన్ని తేల్చిన వారికి చచ్చిపోయాక నరకానికి రానక్కర్ లేకుండా బైపాస్ కుండా స్వర్గానికి వెళ్ళిపోయే అవకాశం ఇస్తున్నాము అని. ఇంకేముంది, మానవులు తీర్పు చెప్పేస్తారు, అమ్మో మానవులు ఏదైనా తీర్పు చెప్పగలిగే గొప్ప వాళ్ళు అంచేత భూలోకంలో మానవులకు అందరూ గ్యారంటీగా ఏపీలో ధంకా పదంగా తాటి అనగానే వెంటనే నారదుని మాట ప్రకారం భూలోకంలో తాటించారు. అందరూ విన్నారు, యమలోకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళచ్చు అంటే అందరికీ ఆశ కలిగింది, కానీ ఇప్పుడు పెద్ద కూడా ఈ తగాదా ఎలా తెచ్చాలో తెలియటం లేదు, ఇందులో ఈ తప్పు ఎవరికి తోసేయాలో తెలియలే, అందుకని అందరూ తర్జన పంచన పడుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు హాయిగా ఫోన్ చేసి అలా సరదాగా పార్కులో నడుచుకోవడానికి బయలుదేరారు, ఇద్దరు రిటైర్ అయ్యారండి ఈ మధ్య, అందుకని కబుర్లు చెప్పుకుంటూ పార్కులో ఒరే విన్నావుట్రా పేరయ్యా, ఏమిట్రా వేరయ్యా అంటే యమధర్మరాజు గారు చాటింపు విన్నావా, దీనికి తీర్పు కనుక సక్రమంగా చెప్పగలిగితే హాయిగా మనం స్వర్గానికి పోవచ్చు, అందులో రిటైర్ అయిపోయాక ఈ మధ్యని మంచి రంప ఓరసి మొదలైన వాడమని దృష్టి పెడుతుంది రాకపోవడం, ఏదో ఈ వంకతో అప్సరసలు చూడొచ్చు కదా అన్నాడు. కాకపోతే తీర్పు ఎలా చెప్పడం, అప్పుడు పేరయ్య అన్నవాడు, ఓ అరే వేరయ్యా ఎముడుత్తి తెలివి తక్కువ పేరుగా, దీనికి ఇంతటి ఆలోచన చేయాలో నేనైతే నిమిషంలో తీర్పు చెప్పేస్తాను, అసలు ఎవడు ఎవడిచ్చాడు ఎవుడికి ఆ పదవి, అదే నేనైతే తీర్పు చెప్పేది అన్నట్ట. ఈ మాట ఎవరంటారా అని కాసు కూర్చుని ఉన్నారు యమకింకర్లు, టక్కని ఈ పేరయ్య గారిని చివరెక్కా కూర్చుని ఇక్కడ మాయమై యమలోకంలో ప్రత్యక్షమయ్యారు. భూలోకంలో ఎక్కడో పార్కులో నడుచుకుంటున్నవాడు ఇక్కడ ఉన్నారేమో అని చూస్తే వాడు కడుపు పూసి తెచ్చారో ఏమేమి చూసారో ఓ భీకరంగా మహిషాసురుడి మీద మహిషవాహనం మీద యమధర్మరాజు గారు పాపాత్ములు హడావిడిగా కనపడింది ఆ లోకం. వీడు ఒక క్షణం అడిగిపోయి చూస్తే ఎదురుకుండా యముడు, ఆ ఏమయ్యా నా తీర్పు తప్ప నువ్వు బాగా తొందరగా తీర్పు చెబుతావా, ఏది బాబు తేల్చన్నాడు, ఓహో యమలోకానికి వచ్చేసానన్న మాట అర్థమైంది వీడికి. ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకుని మరి లేకపోతే ఏమిటండి యమధర్మరాజు గారు దీనికి ఎంత ఆలోచించారా, అన్నం పెట్టిన బ్రాహ్మడికి తోసేయండి, ఎందుకంటే అన్నం పెట్టే ముందు వెనక ముందు ఆలోచించుకుని పెట్టాలన్నాడు. ఓహో ఆ మాత్రం తెలివితేటలు మాకు లేవా, సరే ఇలా నన్ను పిలిచి ఒరే తీసుకురండి అన్నట్ట రెండు పిడతలతోటి పెరుగు పట్టుకొచ్చారు. ఈ పిడతలలో ఒక దాంట్లో విషం ఉంది ఒక దాంట్లో లేదు, నువ్వు వాటిని చూసి చూడగానే పరీక్షించకుండా ఎందులో విషం ఉందో ఎందులో చెప్పాలి, నువ్వు ఆ పిడతలో ఒక పిడత తీసుకు తాగి ఇదే పరీక్ష నీకు. నీ అదృష్టం బాగుండి విషం లేని తాగే వరకు నేను భూలోకానికి పంపేస్తాను, చచ్చాక స్వర్గానికి పంపుతాను. కానీ పొరపాటున విషం ఉన్న తాగే వరకు ఆల్రెడీ నరకంలో ఉన్నావు, ఇది వేరే నరకానికి వెళ్ళక్కడ ఎక్కడికి వచ్చేస్తావు, తాగి అన్నాడు. వీడికి చెమట్లు అట్టి, ఎందుకంటే ఏది విషం ఉందో ఏది విషం లేదో అక్కడ చూస్తే ఏం తెలుస్తుంది వీడికి, అందరూ పరీక్షించడానికి వీళ్ళు లేదు అంటున్నాడు. రోజు ఇంట్లో తినే పదార్థాలు మా నాన్న పరీక్షించుకుని తింటున్నాము మరి, అందుకని ఆయన పరీక్ష పెట్టాడు. ఇప్పుడు చెమట పట్టింది, పొరపాటున విషం ఉన్నది తాగామో చచ్చి ఇక్కడికి వచ్చేస్తాం, ఏది విషం ఉందో ఎందులో విషం లేదో తెలియటం లేదు, అనవసరంగా ఇరుక్కుపోయారు ఎవడు తిట్టనుకుంటుంటే ఎవడు అప్పుడు అన్నాడు మూర్ఖుడా. పాపం వాడు ఎవడో తద్దినం పెట్టుకున్నాడు, భోజనానికి పిలిచాడు, అన్నానికి పిలిచినప్పుడు పెరుగులో విషం తెలుస్తుందని కళ్ళలో ఏదో ఊహిస్తాడు, వాడి మనస్సులో కుతంత్రం ఉంటారు. పొరపాటులో జరిగిన దాన్ని ఫలానా వాడి తప్పుని తొందరపడి నిర్ణయించావు కదా, కాబట్టి ఈ పాపం నువ్వు అనుభవించు అని ఎవడ అక్కడ ఎదిగా నచ్చే పాప వీడికి దోషయ్యాడు అన్నాడు. ఇక అప్పటి ఇప్పటిదాకా ఎది వచ్చే పాప నరకంలో అనుభవిస్తున్నాడు. అక్కడ రాశారు యమధర్మరాజు గారు, ఒరే అనుక్షణం జాగ్రత్తగా ఉండండి, ఒక వ్యక్తి తప్పు చేశాడో లేదో నీకు తెలియదు, కానీ వాడు ఇలా చేశాట వీడు ఇలా చేశాట అన్నావా ఈ పాపం నువ్వు అనుభవిస్తావు. ఇప్పుడు మనం చేసే పొరపాట్లు అవే, అసలు పాపం తక్కువ చేస్తున్నాం, అనవసరంగా పక్కవాడి. ఇప్పుడు సీతారావు గారు ఏదో నెయ్యి తాగాడు అనుకుందాం కాసేపు, ఆ నెయ్యి తాగాడో తెలియదు, ఇదిగో పొద్దున్నే లేచాను నెయ్యి తాగాడటాన్ని ఎవరన్నా చెబితే అవునుట అన్నావా, ఈ పాపం మనకి ఎందుకు వచ్చింది లేని పోని గొడవ, అనవసరంగా వెంకటాచలపతి గారు రెండో పెళ్లి చేసుకున్నారట అని ఎవడో కావాలని ముఖాలు పుట్టించాడు అనుకుందాం కర్మగారికి వయస్సులో రిటైర్మెంట్ అసలే బైపాస్ అయ్యి ఆయన కదులు కథలో కూర్చుంటే ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడా, ఇక అక్కడ నుంచి అవునుంటే నేను చూశానండి పార్కులో ఎవరి తోటలో మాట్లాడుతున్నారు, ఆ పార్కులో మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ ఆవిడ ఓ అమెరికన్ ఆవిడ ఈయనకంటే 17 పెద్ద మాట్లాడితే దెబ్బ కొట్టితే పడిపోతాడు, ఈయన ఆవిడ చూసి ఏదో మాట్లాడితే హాయ్ అన్నాడు, ఇక అక్కడ నుంచి అంటకట్టేయడమే ఎంత తప్పిది. పైగా అంటకట్టడమే కాకుండా అవునుట అన్నామంటే ఇంకా సగం పాపం మనకి. ఈ విధంగా అనవసరంగా ఒక వ్యక్తి తప్పు చేయకుండా వాడు తప్పు చేశాడుట అన్న ఆ తప్పు గురించి విన్న వాడికి కూడా మహాపాపం వస్తుంది. ఇదిగో ఈ పాపం ఇంకా దోషం, అందుకని దీనివల్ల చేతులతో తెచ్చుకుంటున్నావు. ఆ పాపం పోవడానికి శ్రవణము ఈ హరికథని భక్తితో వినండి అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు, నవవిధ భక్తి మార్గాల్లో ఒకటి శ్రేయము, రెండవది మంచివాడితో జీవనం మొదట్లో చెబుతున్నాం, పొరపాట్లు కూడా అనవసరం ప్రసంగం వద్దు, కథ విందాం, వినేటప్పుడు ఇవి వినకండి అవి వినండి. భగవత్ కథలో వాడు ఇలా చేశాడంటే వీడు ఇలా చేశాడంటే బాబు నాకు చెప్ప పద్మాగర్ గారు చెప్పారు బాబు ఎందుకు వచ్చింది, మళ్ళీ ఊ ఆ అండం ఎందుకు మనకి మనం చూడలేదు కళ్ళతో ఎలాగో, ఒకడు పాపం చేశాడో పుణ్యం చేశాడో 10 వ్యాపించడం అది ఇంకా పాపం, ఆ తొందరగా వ్యాపింపజేస్తారండి చెట్టని తెలియకే మనకి, మంచి అయితే వ్యాపింపచేయరు. బాగా పురాణ కథ చెప్తున్నాను అనుకోండి నేను ఉపన్యాసం, ఇది వ్యాప్తి చెందడానికి ఎక్కువ కాలం పడుతుంది, గూగుల్ చూసుకోవాలి వినాలి అంటే మంచికి ఎక్కువ కాలం పడుతుంది, అదే చెట్టకి చాలా తేలిక, ఎక్కడ పడితే ఎక్కడ వాడు వాడు ఇలాంటి వాడు వీడి ఇలాంటి వాడు పుకారు పుట్టించేయచ్చు. ఇది ప్రమాదము. పరమ పవిత్రమైన వాసుదేవ కథలు హరికథలే వినండి. ఇంకా మూడవది దాసత్వము, భగవంతుడికి దాస్యం చేయటం, సేవ చేయటం. దాస్యానికి సేవకి కొంచెం తేడా ఉన్నది, నేను ఎప్పుడు నీవాణ్ణి ఏం చేయమంటావు, ఆయనకి వాకిలు కూడా తొడవాలి. ఆయన దగ్గర హనుమంతుడు దాస్యే ఆంజనేయుడు, దాస్యంలో ఆంజనేయుడిలా ఉండాలన్నమాట. దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్ణ కర్మణ అని చెప్పుకున్నాడు ఆయన సుందరకాండలో ప్రారంభంలో, నేను దాసోహం ఆయనకి దాసుడిని అన్నాడు. హనుమంతుడు ఎలా ఉన్నాడో దాసుడిలాగా అలా ఉండాలి. సఖ్యము శ్రవణము దాసత్వము, నాలుగవది వందనం, రెండు చేతులు జోడించి నమస్కరించు, విగ్రహాలకి నమస్కరించు, భగవంతుని కథలు చెప్పేవాడికి నమస్కరించు. నమస్కరిస్తే కొమ్మలేదే లేదు, వాడి మొహం వాడు ఏదో పురాణం చెబుతుంటే నేను ఎందుకు దండం పెట్టాలనుకో. భగవద్భక్తులంతా భగవంతుడితో సమానం, భక్తులందరూ పరస్పరం రాగానే నమస్కారం అండి నమస్కారం అని అనుకోండి, కొంపేహి మొదలదు. నమస్కారం చేయటం వల్ల వచ్చే లాభం ఎంత గొప్పదో అశోకుడు కూడా చెప్పాడు. అశోకుడు బౌద్ధం స్వీకరించాక ప్రతి భిక్షువుకి నమస్కరించేవాడు, దాంతో మంత్రులకు కోపం వచ్చింది, నువ్వేమో మహానుభావుడు రాజువి, నువ్వు ఎంత భక్తుడు అయినా నీ రాజ్య పదవిని తాకట్టు పెడుతున్నావు, అటమైన వాడికి దండం పెడతావా సన్యాసికి,
కొంతమంది అంటుంటారుగా నువ్వు ప్రైమ్ మినిస్టర్వి దండం పెట్టకు అని ఎర్రగంటాడు కొంతమంది ఉన్నారు పెట్టి అన్నిటికీ ఆ పదవి గౌరవం తాకట్టు పెడుతున్నాడు అనే పదం ఒకటి వచ్చేసింది వాడికి దండం పెట్టద్దన్నారు విన్నాడు విన్నాడు అశోకుడికి మండింది ఈ మంత్రుడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు ఒకరోజు నా మంత్రిని పిలిచి ఒరే ప్రధానమంత్రి ఇలా నీకు మూడు వస్తువులు ఇస్తాను అమ్ముకుని ఆ డబ్బు పట్టుకురా సాయంత్రానికి అన్నట్ట ఇవ్వండి అన్నాడు ఆయన ఒక పులి తల ఒక మేక తల ఒక మనిషి తల ఎప్పుడో చచ్చిపోయిన వాడి తలలు తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాను తీసుకో వీటిని అమ్మి డబ్బు పట్టుకురా అన్నాడు వీడు మార్కెట్కి వెళ్ళాడు సాయంత్రానికి మెరుగుమొహం వేసుకొచ్చాడు ఏం అమ్మేవా మూడు అంటే పులితల అలంకారంగా ఇంట్లో పెట్టుకోవడం కొన్నట్టు కూడా పులితలను కొంటారు ఇంట్లో అలా తగిలిస్తారు ఏకంగా 1000 డాలర్లు ఇచ్చి కొన్నట్టు ఏకంగా వాడవాడు మేకతల తల మాంసం ఇష్టమైన వాడు దాన్ని 100 డాలర్లు కొన్నాడు ఈ మనిషి తల ఉందంటే ఒక్కడూ కొనడం లేదండి భయపడిపోతున్నాడు బాబాయ్ మా ఇంట్లో చూడడం అంటున్నాడు ఎవడూ కొనలేదండి అన్నాడు చూసావా మన తల బతుకు ఇది ఒక పులితలకి ఒక మేకతలకి ఒక కుందేలు తలకి ఉన్న బతుకు దానికి ఉన్న విలువ ఈ మనిషి తలకి లేదు చచ్చి చావగానే ఎప్పుడు బాతి పెడదామో ఎప్పుడు తగల పెడదాం అనుకుంటారు ఆయనకి ఎంతో కాలం నుంచి ప్రేమగా కాపురం చేసిన భార్యాభర్తలు కూడా క్రమంగా కుళ్ళిపోతుంది అనుకోండి శరీరం ఏం చేస్తుంది భార్య కూడా బాబోయ్ తీసుకుపోండి శవం తర్వాసం వస్తుంది అంటుంది ఎంతో పూర్వం ఆయన మా ఆయన అతనే ఉండలేదు ఇద్దరం కలిసి పెడదాం అనుకున్న వాళ్ళు ఏడుపేడుపే కారణం కానీ శవంతో కాపురం చేయలేరుగా ఈ అవండి మీరు లేకపోతేనే ఉండలేనండి ఏదో కాఫీ ఇవ్వండి అంటుంది కాఫీ తాగి మళ్ళీ ఏడుస్తుంది తప్ప శవాన్ని అట్టే పెట్టుకోలేరు ఎవరు కూడా ఈ తలకు విలువ లేదు ఈ విలువ లేని పనికి మాలిన తలని వంచి మహానుభావులకి నమస్కరిస్తే తప్పే ఉంది అన్నాడు అప్పుడు అర్థమైంది మంత్రి మన తలకు విలువ లేదు కాబట్టి వంచి నమస్కరించండి ఏది పంపలేదు అందువల్ల దాసత్వం తర్వాత వందనం అన్నారు అర్చనమున్ శాస్త్రోక్త రీతిలో భగవంతునికి అర్చన షోడశోపచార విధులతో ఎలా చేయాలో అలా చేయాలి భగవంతునికి భగవంతుని కథ చెప్పేవారికి తల్లిదండ్రులకి మహాత్ములకి వీళ్ళందరినీ పూజించటమే అర్చన భగవంతుని అర్చన ఇది భక్తిలో గొప్ప మార్గం ఇంకా సేవయు ఇది చాలా గొప్పది దాస్యం వేరు సేవ వేరు రెండింటి కొంచెం తేడా ఉందన్నారు కదా క్లిష్టమైన పనులు కూడా ఎప్పుడు సంసిద్ధంగా ఉండి చేయడం దాస్యం సేవ అలా కాదు తొక్క బారేశారు తీసి తుడిచి విస్తరాకులెత్తు ఇవన్నీ సేవలు అన్నమాట సేవలు సులభం దాస్యం కష్టం హనుమంతుడిలాగా శతయోజన విస్తీర్ణ సముద్రం దాటితే దాస్యం అవుతుంది తన డబ్బుని మొదలైన నానుడిగా లెక్కా జమ లేకుండా ఖర్చు పెట్టి కూడా చేయగలిగితే దాస్యం అవుతుంది సేవకి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా ఇదో తొడవడం ఆకులు తీయటం పళ్ళ్యాలు కడగడం అన్నదానం చేసేటప్పుడు ప్లేట్లో పెట్టేవడం ఇవన్నీ సేవల్లోకి వస్తాయన్నమాట ఇదిగో ఇలాంటి సేవ పాండవులు యజ్ఞం చేస్తున్నారు అన్నం తిన్నవాళ్ళంతా ఎవరన్నం తిన్న తర్వాత వాళ్ళకి అంతా వాళ్ళే తీసేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు వచ్చి ఆ ఆకులు నేను తీస్తానని అందరినీ ఆకు ఆకులు తీయడం మొదలుపెట్టాడు దాంతో ధర్మరాజు కంగారు పడి నువ్వు వచ్చి ఆకులు తీయడం ఏమిటంటే అన్నదాన ఫలితం అంతా ఆకులు తీయడంలో ఉంటుందయ్యా ఆకులు తీయడం గొప్ప సేవ అన్నం పెట్టడం కంటే ఆకు తీసిన వాడికి ఎక్కువ పుణ్యం అందుకే మీ పుణ్యం మీ యజ్ఞంలో మీరు అన్నదానం చేయగా వచ్చిన పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు అన్నం తిరిగి పట్టుకుపోతారు తిరిగి అందుకని ఆకులు నేను ఎత్తుతున్నాను అన్నట్ట అందుకని పాండవులకి వాళ్ళ పుణ్యం వాళ్ళకే అందేలా చేయడానికి స్వయంగా కృష్ణుడు ఆకులు ఎత్తాడు అప్పుడు భీముడు ఆకులు ఎత్తడం అనే పని మొదలుపెట్టాడు కాబట్టి అన్నం పెట్టాక ఆకు తీసిన వాడికి ఎక్కువ పుణ్యం వస్తుంట అన్నం పెట్టడం వల్ల వచ్చిన పుణ్యం 75% అయితే 70% రావాలంటే ఆకు ఎత్తాలన్నమాట ఇది సేవ ఇలాంటివన్నీ చెయ్యాలి సాధ్యమైనంతలు ఎక్కడ ఇంత ప్రెసర్ మట్టి లేకుండా చూడటం తొక్కలు తీయటం ఇవన్నీ కూడా ఉపన్యాసం అయిపోయి ఎవడబడి దులుపుకుపోతాడు అలా కాకుండా మైకి తీసి పక్కన పెట్టడం కంప్యూటర్ జాగ్రత్తగా భద్రపరచడం ఆసనాలు తీయటం కుర్చీలు ఎత్తటం ఇవి సేవలండి ఇవి చాలా అవసరం గుళ్ళల్లో వీళ్ళు నిజమైన భక్తులండి కాబట్టి సేవ చెయ్యాలి ఆత్మలో ఎరుకయం మనస్సులో సర్వాంతర్యాన్ని భగవంతుడు ఆయన లేని చోటు లేదు అని తెలుసుకోవాలి ఇది కూడా చాలా గొప్ప భక్తి ఆయన గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఆ ప్రయత్నంతో జీవితంతో గడిచిపోయినా పర్వాలేదు ఆ కలిగి సంకీర్తనలు తర్వాతది ఎప్పుడు వీలుంటే ఎప్పుడు అన్నమాట నారాయణ వాసుదేవయ్య ఆయనకి సంబంధించిన గీతాలు భక్తితో పాడాలి మాకు కంఠం రాదండి లేవదండి ఉత్తప్పుడు మొగుడు మీద వచ్చినప్పుడు లేచుకుపోతుంది
తిక్మాలాన నడిస్తే ఇక్కడ నడిస్తే కిలోమీటర్లు కొడుతుంది.
నారాయణ నామం అంటే ఒక్కడు మాట్లాడుతూ వచ్చిన
మసిగ్గు బాయి నడిసిగ్గప్పుడే అదేదో ఒక వీడియో ఉండేది, పురుషులు సిగ్గు పడుతూ ఉండేది ఒక ఆవిడ.
అలాగే ఈ సిగ్గు ఇప్పుడే కావాలా, ఇక్కడ సిగ్గు విడిచిపెట్టి చక్కగా సంకీర్తన చేయాల్సింది. అసలు ఒక రహస్యం ఏంటంటే, మొదట్లో గొంతు బాగాలేకపోయినా భగవంతుడి కోసం పాడడం మొదలు పెట్టగా పెట్టగా మనకి తెలియకుండానే కంఠంలో మాధుర్యం వస్తుందండి. ఇంకా చింతనం, ఇది తత్వజ్ఞానం. అసలు నేనెవడిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎలాగ ఆ పరమాత్మ నుంచి విడిపోయాను, మళ్ళీ ఆయనలో చేరడానికి మార్గం ఏమిటని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండవలసింది. భగవంతుడంటే ఎవడు, ఏ మార్గాలలో ఉంటాడు, ఈ ఆలోచనే చింతనం. లేదా ఇప్పుడున్న గుడిని అలాంటి స్ట్రక్చర్తో ఒక నిర్మాణం చెయ్యాలి, ప్లాన్ వేసాం, ఈ గుడి కట్టడానికి ఏం చెయ్యాలి, నిరంతరం దాని మీద దృష్టి పెట్టు, ఏదో ఒక దైవ కార్యం మీద దృష్టి పెట్టడమే చింతనం. ఈ 9 భక్తి మార్గాలలో అన్ని గొప్పవే, కానీ సులభమైనది హరిస్మరణ అన్నారు భాగవతంలో. భాగవతంలో అన్ని గొప్పవే, కానీ అన్నిటికంటే దేనికేముంది, భగవంతుడు నోరిచ్చాడు కనుక మగవాడు చేస్తే వేరే విషయం. మగవాడు వార్తల్లాగా పోన ఇళ్ళని వేరే దూరదర్శనం అలా చూపించకుండా నోరిచ్చినందుకు ఈ నోటిని వినియోగించి సాధ్యమైనంత వరకు భగవన్నామమే. ఇంకా విచిత్రం ఏమిటంటే, ఒక మహానుభావుడైన ఋషి ఉన్నాడు, ఆయన ఉదంకుడు అని పేరు. ఆయన ఎవరు కనపడినా హరి అని పిలిచేవాడు. తండ్రి కనపడ్డాడు హరి, భార్య కనపడింది హరి, భర్త కనపడ్డాడు హరి, ఎవడిని ఎవడిని చూస్తే వాడిని హరి. ఈ ఒక్కతో హరిస్మరణ దొరుకుతుందని ఆయన కోరిక అన్నమాట. అందుకని మనకు కోపం వస్తే ఏమన్నారంటే, మన పెద్దలు భాగవతాది పురాణాల్లో నీకు బాగా కోపం వచ్చేసినప్పుడు హరి అన్న అన్నం పెట్టమని అనుకో, అన్నం పెట్టలేదు కుమార్ మోహన్ దాన్ని అనకండి, హరి అన్నం, హరి అనండి, అన్నాన్ని హరి అనండి, భార్యని హరి అనండి, అలాగే హరి హరి అని హరి అనండి, అప్పుడు హరి దగ్గరికి వెళ్ళిపోదాం. అనవసర ప్రసంగం అప్పుడు ఉండదు అనమాట. ఎంత కోపం వచ్చినా నీకు నిరంతరం హరిస్మరణే కదా ఈ వంకతో. ఇది ఎంత దగ్గర అందరూ అలాగే ప్రసాదం పెట్టమంటానికి హరి అనేవారు. ఏం కంప్యూటర్ అనడానికి హరి, పోయి కంప్యూటర్ వాడికి అర్థం కాదు కానీ కంప్యూటర్ పెట్టండి హరి అనండి. అంతేగాని ఎవరి కాంట్రాక్టర్ గారు అనండి, బస్ సార్ శుభ్రంగా హరి అనండి. ఈ వంకతో ఏ వంకతైనా హరిస్మరణ అయిపోతుంది అనమాట. ఇది ఒక సులభ ఉపాయం అనమాట. తింటున్న తిరుగుతున్న హరిస్మరణ. నేను నా చిన్నప్పుడు చూశాను ఒకప్పుడు, ఒక ఆవిడ పెద్ద కంఠంతో పాడేది, ఎంత బాగా ఉందండి ఆవిడ. అసలు నామస్మరణ ఎలా చెయ్యాలో చెప్పిందనమాట. ఆ పాట ఎప్పుడు చెవులు రింగిపోలేదనమాట. తింటూ రామయ్యను తినిపిస్తూ రామయ్యను, తింటూ రామయ్యను తినిపిస్తూ రామయ్యను, రామ 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 రామ. ఏడుస్తూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, వండుతూ రామయ్యను వడ్డిస్తూ రామయ్యను. ఎంత బాగుంది అనమాట. ఎప్పుడు ఈ వంకతో రామాను, అలా ఎన్ని చరణాలు ఉండేది, ఏడుస్తూ కూడా రామాను అదే, నిద్రపోతూ రామాను, వండుతూ రామాను, వడ్డిస్తూ రామాను, తిడుతూ కూడా రామాను, మొగుడు మీద కోపం వచ్చేసి తెగదిట్టేయాలనుకుని అలా పళ్ళు తీర్చుకుంటా రామ 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 అని ఆయనకి అర్థమవుతుంది ఈవిడ తిడుతోంది. అంతేకాని దిక్కుమాలవాడ అంటే చివరికి దిక్కుమాలవాడ శబ్దాన్ని మిగిలిపోతుంది అనమాట. కాబట్టి అనుక్షణము ఏదో ఒక మొక్కతో నిరంతరం నీ ఇష్టదేవుడా ఆ స్మరణ చెయ్యి. ఈ స్మరణ చాలా సులభంగా పట్టుకుపోతుంది. అదే మనకి అజామిడోపాఖ్యానంలో చెప్పారు. మాట వలసకి నువ్వు ఏ వంకతో అయినా భగవంతుడు ఒక్కసారి పిలిస్తే వెంటనే దొరుకుతాడు ఆయన. అజామిడుడు అని ఒకడున్నాడు. అజ అంటే మాయ, మాయతో కూడిన వాడు కనుక వాడిని అజామిడుడు అంటారు. వాడు మొదట్లో దుర్మార్గుడు ఏం కాదు, కానీ వాడి కర్మగారిని ఒక దౌర్భాగ్యురాలని, ఒక అడవిలో తిరిగేటటువంటి వ్యభిచార స్త్రీని, ఒక బోయదాని, ఒక తొత్తును పత్రిగా వరించాడు. దాంతోపాటు తిన్నాడు, తిరిగాడు, మాంసలు తిన్నాడు, దొంగతనం చేశాడు, హత్యలు చేశాడు. ఇక వాడు చెయ్యని పాపం అంటూ ఏమి లేదు. ఆ రోజుల్లో వాడు తాగని ఏదన్నా ఉందంటే ఒక విషం తప్పని తగ్గట, అన్ని రకాల మద్యాలు తగ్గాడు వాడు. అది తగ్గితే చచ్చిపోతాడు కనుక దాని తోలికి అడగదండి. ఈ విధంగా వాడి ఇష్టం వచ్చినట్టు భ్రష్టుడై తిరిగాడు. చివరికి వాడికి 88 వచ్చాయి. నల్లగా ఉండే ఆ సుందరీమణి మీద వ్యామోహం మాత్రం చావలేదు. ఆవిడ అస్తమానం దగ్గర ఉండలేము లేకపోతే ఉండలేకపోతారు 55 ఏళ్ళు వచ్చాక కొంచెం భయపడుతుందండి తాకేలా ఊరి తిరిగిందిట. భాగవతంలో రాసేటండి ఆరో స్కంధంలో మహాభాగవతం చాలా గొప్పదనమాట. ఇంకా ఇంద్రియాలు పనిచేయనన్నట్టుగా తల ఉడగడం మొదలెట్టింది, ఇలా తిరిగిపోయేది అనమాట అస్తమానం. నాలుగు అస్తమానం వెళ్ళుకు వచ్చేది, గొంతంతా శ్లేష్మం నిండిపోయి ఘొరఘొర శబ్దం వచ్చేది, చేతులు వణికి పని చేయలేకపోయేవాడు, నడిస్తే కాళ్ళు తడబడి కిందపడేది, శరీరంలో చురుకుతనం లేదు, మనస్సు ఉంది కాని వాడికి కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. అందరిలోకి ఆఖరి కొడుకు పుట్టేటవాడు, 8 ఏళ్ళ కుర్రాడు, వీడికి 80 కొడుకు పుట్టాడు వాడు, అదృష్టం అది. ఆ కొడుక్కి నారాయణ అని పేరు పెట్టాడు వీడు. వాడి మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉండేది అన్నమాట వీడికి. అందుకే అస్తమాటు చిన్న కొడుకు మీద, అసలు సహజంగా చిన్న కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటారు, ఎందుకో తెలియదు. ఆఖరాడు కదండి ఏదైనా అంటే, చిన్నాడు కదండి అనడం, ఈ పెద్దాడు ఎన్ని మంచి పనులు చేసినా చిన్నాడి దగ్గర కొట్టుకుపోతాయని అనమాట. అందుకని ఈ చిన్నాడిని తలుచుకుని ఒరే వెళ్ళిపోకురా అంటే నేను ఉన్నాను అని ఆడుకోవడానికి పోయేవాడు వాడు, ముసలికంపు నీ దగ్గరనే వాడు పోయా, అయినా వాడినే తలుచుకునేవాడు. ఇలా 88 ఏళ్ళు నిండగానే ఒకరోజు వాడి క్రమ కాలింది, వాడి ప్రాణం పోయే స్థితి వచ్చింది. అంత్యకాలం ఎవరికైనా తప్పదు, వీడికి కూడా అంత్యకాలం వచ్చింది. కలియో బ్రాహ్మణుడు అంత్యకాలమున వీకం రోష నిష్ఠ్యూతుల ఘనపీనోష్ఠవికారవక్త్రగల సద్గర్వేక్షణోపేతుల జనసంత్రాసకరోద్యతాయత సుపాశశ్రేణిక హేతుల హనన వ్యాప్తి విభీతుల మూర ఆత్మా నేతల దోతలం కనియం. పోయే కాలం రాగానే వాడికి ముగ్గురు కనబడ్డారు, ఇది యమయాతన అంటే. ఇంకా కొద్ది రోజుల్లో చచ్చిపోతాం అనగా యమకింకలు మన ఇంటి దగ్గర గుర్తుంటారు కాపలాగా అనమాట. ఎలా పైన గోడల దగ్గర బాత్రూములు అన్ని చోట్ల నేను ఏదో ఒకటి పట్టుకోవాలని సమయం వస్తారు. బాత్రూంలో కాలి దారి పడిపోతే తీసుకుపోదామా, వంటింట్లో అన్నం వండుతూ పడిపోతే తీసుకుపోదామా, తింటూ ఉంటే తీసుకుపోదామా అని వాడు ఎదురుకుండా కనబడుతూ ఉంటే ఆ సమయంలో వీడికి నోట మాట రాక ఏదో భీతి వచ్చేస్తుందన్నమాట. మాట సరిగ్గా ఉండదు, కంపించిపోతాడు, మంత్రం మీద పడిపోతాడు. ఆ ఎదురుగుండ ముగ్గురు నీ టైం అయిపోయిందిరా, మా ఎయిమ్ నీ టైం అంటారు. ఇంకా వీడు చూడండి మునిగిపోతూ ఉంటే మనవాళ్ళకి అర్థం కాక వీడేదో చెబుతున్నాడేమో అనుకుంటారు. ఏం చెబుతున్నారు వాడు వస్తున్నాడు అక్కడ బయట, అక్కడ పిల్లికి చెలగాట ఎలక్ట్రి ప్రాణ సంకటం ఇదన్నమాట మరణవాద. చూడండి మీరు మంత్రం మీద నానాయాత్ర పడిపోతున్న వాళ్ళందరికీ ఇది దృశ్యం. అక్కడ ఈ దృశ్యం మనకు అదృశ్యం, వాడికి దృశ్యం. ఇంకా అక్కడ నుంచి వీడు ఏదో చెప్పుదాం అనుకుంటాడు, వీళ్ళమ్మ రాస్తాడేమో అని వీళ్ళు అనుకుని కాగితాలు పట్టుకొస్తాడు అంటాడు పాపం కనపడ్డ తరాలసిస్తాడు. ఈ గొడవ ఇలా ఉంది, వీడికి కనపడిన వాడు పైగా ముగ్గురు పరమ పాపాత్మలకు ముగ్గురు కనపడతారు. ఇద్దరు కూడా చెప్పాను మీరు, ఆ ముగ్గురు ఎలా ఉన్నారట, రోషనిష్ఠ్యూతులు, మంచి కోపంతో నిప్పులు కొక్కుతున్నారు. ఎన్ని పాపాలు చేసావురా, ఎన్ని జీవుల్ని చంపావురా, ఎంతమందిని దోచుకున్నావురా, ఎన్ని రకాలైన తాగుళ్ళు తాగావురా, అబ్బో నీ పాపాలకు లెక్కలేదురా అంటూ వాడి మీద నిప్పులు తిరుగుతున్నారట. ఘన పీనోష్ట, పీనం అంటే లావైన బలిసిన, ఓష్టం పెదవులు, ఇంత లావు పెదవులు, తిక్లిప్పుడు అనమాట ఇంగ్లీష్లో చెప్పాలంటే, అంతంత పెదవులతో ఉన్నారు. వికారవక్త్ర, ముఖం కూడా భయంకరాకారంతో ఉంది వాడికి. విలస గర్వేక్షణ ఉపయోగం, ఇంత కళ్ళతో గర్వంతో ఎర్రబడిన కళ్ళతో చూస్తున్నారు రా. ఇంకా జనసంత్రాసకరోద్యతాయతతో సుపాశశ్రేణిగా నేతులు, ఆ చచ్చిపోయే ముందు జనుల్ని భయపెట్టడానికి వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద కత్తులు ఈటలు పాశాలు యమపాశాలు ఉంటాయి, ఆ తాడేసి ప్రాణం లాగుతూ ఉంటారు అన్నమాట గుంజుతూ రా. అలాంటి ఆయుధాలతో యమపాశాలతో ఉన్నారు. హనన వ్యాప్తి విభీతులను, చంపడంలో కూడా భయంకరంగా చంపుతారు. అంటే వీళ్ళు కనబడినప్పటి నుంచి వీడి పరిస్థితి ఏమిటంటే మలం మూత్రం అన్నీ మంచం మీద విడిచిపెట్టేస్తాడు, వణికిపోతాడు, నోట్లోకి నీళ్ళు, గొరగొర శబ్దం వస్తుంది అంటూ ఉంటాడు వాడు మధ్య మధ్యలో. ఇది ఒక పెద్ద బాధ, అది భయంకరంగా చంపడం అంటే. అటువంటి మూర ముగ్గురను చూచాడు, ఆత్మానేతలను ఆత్మలను పట్టుకుపోయేవాడని చూచాడు. దోతలం యమదోతలం, ఒక్క క్షణకాలం వీడి శరీరం కంపించిపోయింది, నాలుగు పిడుచగట్టుకుపోయింది, ఒడుకొచ్చేసింది, ఎక్కడో ఉంది వీడికి యోగ సుకృతం అన్నమాట.
దూరమున నాడు బాలుడు, దూరమున నాడు బాలుడు, బోరన తన హృదయ సీమ పొట చూపిన ఓ నారాయణ 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 ఎన్నుచు ఆత్మనందను నడివెను. ఎక్కడో దూరంగా అడుగుంటాడు కొడుకు, వాడి హృదయంలో కనపడ్డాడు. ఆ సమయంలో వెంటనే ఈ కంగారులో ఏం చేశాడు, ఏ దేవుడు కనపడ్డా వాడికి, ఆ కొడుకు కనపడ్డాడు. ఆ కొడుక్కి నారాయణ అని పేరెట్టడం అదృష్టం. అందుకని నారాయణ 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 అని భయంతో మూడు సార్లు అరిచాడు. టక్కినప్పుడు జరిగిందిట, వాళ్ళు పాశం వేశారు, ఆ పాశం ప్రాణాన్ని పట్టుకుంది, ఇంకా లాగేస్తున్నారు ప్రాణాన్ని. ఆ దేవుడు ఎక్కడి నుంచి వచ్చేసారు, అంత్యకాలమున తమ ప్రభు నామస్మరణం.